the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి వాళ్ళ శ్రీరామనవమి యాజ్ యూజువల్గా 15-20 డేస్ నుంచి మనం ఏదైతే చేస్తున్నామో ఇవాళ కూడా అలాగే ఇంట్లోనే ఉండి సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు కదా, అంటే కొన్ని రోజులు ఏదైనా చేస్తుంది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నిజంగా ఏదైనా బయటకు వెళ్ళాలంటే కూడా ఎందుకురా వెళ్ళాల్సి వస్తుంది, అనవసరంగా ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఎవరన్నా ఒక గ్యాదరింగ్, ఒక సోషల్ గ్యాదరింగ్ అని ఏదైనా సరే ఉన్నది అని అన్నా కూడాను వద్దులే వీఆర్ ఫైన్ అని ఇంట్లోనే కూర్చోవాలనిపిస్తుంది. అలా అయిపోయింది పరిస్థితి. సో ఇంతకేంటంటే మామూలుగా మనకి ఎప్పుడు కూడా ఒంటిమిట్ట కానీ లేకపోతే భద్రాచలం కానీ ఎక్కడైనా సరే కళ్యాణం జరిగినప్పుడు అంటే ఆ రోజు చెప్తూ ఉంటారు కదా మామూలుగా ఖచ్చితంగా ఒక రెండు చినుకులన్నా పడతాయి అంటే భోజనాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నము అసలు అంటే పానకం వడపప్పు దాని వెనకాల ఉన్నటువంటి ఒక సైంటిఫిక్ రీజన్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సమ్మర్ పీక్స్లోకి వస్తుంది, చైత్ర మాసంతో స్టార్ట్ అవుతుంది మెల్లిగా. సో వసంత ఋతువు స్టార్ట్ అయిన తర్వాత ఒక 9 రోజులకి శ్రీరామనవమి వచ్చినప్పటికీ ఇంకా కొంచెం ఎండ బాగా పీక్స్లోకి వెళ్తుంది కాబట్టి అప్పుడు ఈ పానకము వడపప్పు ఇవన్నీ ఇచ్చి కొంచెం వచ్చిన భక్తులందరికీ కూడాను చలవ చేసేటట్టు ఉంటుందని. ఆ తర్వాత కళ్యాణం అయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు అవి పెట్టిన తర్వాత ఒక రెండు చినుకులన్నా పడతాయంట భద్రాచలంలో శుద్ధి చేసినట్టుగా ఇది చెప్తూ ఉంటారు. అయితే సరే ఈసారి ఎక్కడికి ఎవరు వెళ్ళట్లేదు, ఎవరింట్లో వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు, ఓకే. కానీ దీని విశిష్టత గురించి కొన్ని విషయాలు తెలిసినాయి. అసలు ఇంకా రాముడి డేట్ ఆఫ్ బర్త్ గురించి కూడాను కొన్ని విషయాలు తెలిసినాయి. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే అంటే వేసిన లెక్కల ప్రకారం నాకెందుకో అంత కరెక్ట్ కాదేమో అనిపించింది. సో వీటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. శ్రీరామనవమి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, నాకైతే పానకం వడపప్పే. అంటే కొంచెం తిండి మీద దృష్టి ఎక్కువ అనుకోండి, బట్ దెన్ ఈ నాకు ఒకటి అర్థం కాని లాజిక్ ఏంటంటే పుట్టడము తర్వాత పెళ్ళి తర్వాత పట్టాభిషేకం అన్నీ ఒకే రోజు, ఇందులో ఏది అసలు ఈరోజు అని అడిగినప్పుడు క్వేరాలో ఎవరో అడిగారు, అడిగితే మూడు ఒకే రోజు అని చెప్పారు. సో పునర్వసు నక్షత్రము ఇది రెండు కలిసి వచ్చేటట్టుగా. మరి అంటే ఈ లాజిక్ ఏంటి, అల్గోరిథం ఏంటనేది తెలీదు, కానీ మూడు ఒకే రోజు అన్నప్పుడు ఖచ్చితంగా ఎస్ ఓకే శ్రీరామనవమి ఎందుకు చేస్తారని ఒక మనకి క్లారిటీ వచ్చి ఉంటుంది. పుట్టడము పట్టాభిషేకము పెళ్ళి మూడు ఒకే రోజు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది నాకు కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. మన ఇంట్లో కూడా మామూలుగా మీరు గమనిస్తే ఎవరిదైనా ఇద్దరు పుట్టినరోజులో లేకపోతే ఒక ఏదైనా ఒక అకేషను ఒకరోజు వస్తే ఆ తర్వాత ఇంకెప్పుడన్నా వేరేది వస్తే మనం బట్టలు విడివిడిగా కొనుక్కుంటాం. ఒకే రోజు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినాయి అనుకోండి, అప్పుడు అందరికీ కలిపి ఒకేసారి షాపింగ్ అదే అయిపోతుంది. ఈ టైప్లో మనం ఇలా ఆలోచిస్తాం, వాళ్ళంటే దేవుళ్ళు కాబట్టి సరే ఓకే అది వేరే విషయం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటారు ఏంటి ఇవన్నీ కూడాను మనం మాట్లాడుకుందాం. అన్నీ ఇంతకుముందు తెలిసినవే ఆల్రెడీ పొద్దున్న నుంచి మీడియాలో కూడా ఉదరగొట్టేస్తున్నారంటారా, దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఉగాది సంక్రాంతి శ్రీరామనవమి ఈ మూడిటికి మామూలుగా మనం ఇంకా దేవుళ్ళకి ఏమైనా చేస్తామేమో కానీ మనం సాధారణంగా అయితే ఏమంత సంక్రాంతికి కొనుక్కుంటారు, కానీ ఉగాదికి ఎవరు కొత్త బట్టలు కొనుక్కున్నట్టు సాధారణంగా మనకు అనిపించదు. ఉగాదికి వేప పువ్వుతో చేసినటువంటి ఆ పచ్చడి తినడము, కవిత్వాలు వినడము, పంచాంగ శ్రవణం చేయడం ఇలాంటివే తెలుసు తప్ప. అలాగే శ్రీరామనవమికి కూడాను రాముడి కళ్యాణం టీవీలో చూడటము, ఆ వ్యాఖ్యానం ఏదైతే వస్తుందో అది, దగ్గరలో ఏదన్నా ఆంజనేయ స్వామి గుడో రాముల వారు కూడా ఉంటే అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో ఖచ్చితంగా కళ్యాణం చేస్తారు, రాముల వారి గుడిలో ఒక్కటే కాకుండా. సో అలాంటి చోట్లకి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ ఏదైనా ప్రసాదం పెడితే తినేసి రావడం ఇలాంటివి. ఇప్పుడైతే సరే అవేం లేవు, ఇంట్లోనే కాబట్టి ఇంట్లో మనం ఎటు దండం పెట్టుకున్న తర్వాత అన్నం పెట్టుకుంటాం. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దీంట్లో ఆ తత్వం, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా టు స్టాండ్ బై ద వర్డ్ అనేది మనకు అర్థం కావాల్సింది. మాట మీద నిలబడేటటువంటి ఆ వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. రాముడనగానే మనకు అందరికీ మామూలుగా ఒకటే గుర్తొస్తుంది, బట్ ఇది వదిలిన బాణం తర్వాత మాట ఈ రెండు కూడా వెనక్కి తీసుకున్నటువంటి వ్యక్తిత్వం అని అది కావాల్సింది. సో ఆ రామతత్వాన్ని ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ అసలు ఏ రోజున ఎందుకు అనేవి అన్నీ కూడాను మాట్లాడుకుందాం. ఇందులో మనకి బేసిక్గా ఫస్ట్ శ్రీరామ రామ రామేతి పద్యం ఉంది కదా, ఈవెన్ విష్ణు సహస్రనామాలో కూడా దాన్ని ఎందుకు చెప్పారు అని అంటే అది అంత ఉన్నతమైనటువంటి ఒక శ్లోకంగా చెప్తారు దాన్ని. అంటే అది ఒక్కసారి చదివితే 1000 సార్లు విష్ణు సహస్రనామం అంటే రాముడిని తలుచుకున్నట్టే అని చెప్పి. త్రేతాయుగంలో వసంత ఋతువు, చైత్రశుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసి నక్షత్రం, కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించడానికి చాలా పురాణాల్లో మనకు తెలుసు. అభిజిత్ ముహూర్తంలో అంటే 12:00 సమయంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని చెప్పి ప్రజల విశ్వాసం. అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఆ రోజునే జరిగిందంటారు. అయితే చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు 12:00 కౌసల్యకి రాముడు జన్మించాడు. ఆ తర్వాత ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా మనం రాముడిని కొలుస్తాం. లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడని కూడా మనం చెప్పుకుంటాం. ఈ మధ్య జరిపినటువంటి కొన్ని పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5114 జనవరి 10న జన్మించి ఉంటాడని ఒక లెక్కలేశారు. అయితే నాకు అర్థంగా అంటే మేబీ నేను ఈ విషయంలో ఖచ్చితంగా పూరే, ఎందుకంటే ఈ లెక్కలు అవి వేయటంలో, కాకపోతే కొంతమంది లెక్క కట్టి పరిశోధనలు చేసి మరి ఈ విషయం చెప్పారు, ఐ ట్రూలీ రెస్పెక్ట్ దాట్. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే చైత్ర శుద్ధ నవమి, చైత్రమాసం అనేది సమ్వేర్ అరౌండ్ మార్చు, మహా ఒకవేళ ఒక మాసం తగ్గినా అధిక మాసం ఎక్కువైనా ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఏప్రిల్ మార్చిల్లో ఉంటుంది తప్ప జనవరి 10 అని ఎలా వాళ్ళు లెక్కేశారు, ఎందుకంటే అది సంక్రాంతి టైం, ధనుర్మాసము ఆ టైం అది. సో చైత్రమాసంలో వచ్చేటటువంటి నవమి కాకుండా అప్పుడు అసలు ఎలా ఉన్నది అనేది నాకు అర్థం కాలేదు. ఎవరన్నా మీలో వింటున్న వాళ్ళలో బాగా దీని గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మై ఇన్ మీడియా ఫేస్బుక్ పేజ్లో కానీ లేకపోతే ఆర్జవెనల ఫేస్బుక్ పేజ్లో కానీ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, నేను ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. అయితే ఇందులో నాకు వచ్చిన డౌట్ అయితే అదే, జనవరి 10 అంటే అది సంక్రాంతి టైము, మకర రాశి ప్రవేశించే టైము, అండ్ అది మన ధనుర్మాసం టైం. మరి ఇక్కడ చూస్తేనేమో చైత్రశుద్ధ నవమి అని మనం ఎప్పుడూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ రెండింటికి ఎక్కడో నాకు చిన్న కొంచెం డిఫరెన్స్ ఏమో అనిపించింది. బట్ 5114 అనేది క్రీస్తు పూర్వం 5114 అనేది కరెక్టే అయి ఉండొచ్చు. ఇక రామరాజ్యం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ప్రజలంతా చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉన్నారు అనే మనము చాలాసార్లు విన్నాం. సాధారణంగా మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది శ్రీరామనవమి. 12:00 కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేకంగా మనం పూజలు అవి నిర్వహిస్తూ ఉంటాం. ఉత్తర భారతదేశంలో అయితే భక్తుల్ని విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర అని చేస్తారు. అండ్ శ్రీరామనవమి వేసంకాలంలో స్టార్ట్ అవుతుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరుతాడు కాబట్టి అక్కడికి దగ్గరలోకి వస్తూ ఉంటాడు కాబట్టి రాజు ఒక సూర్యవంశానికి రిప్రజెంట్ చేసేటటువంటి రాజుగా రాముణ్ణి మనము కొలుస్తూ ఉంటాం. అండ్ ఈ వంశానికి చెందినటువంటి ప్రముఖులు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి పొందాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగు జడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్ల వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే మనము రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి ఇలాంటి పేర్లతో పిలుస్తాం. ఇక ఆ శ్లోకం ఏదైతే ఉందో, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం పూర్తిగా చేసినట్టు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని అంటూ ఉంటారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు వాటి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంలో కూడినటువంటి కర్కాటక లగ్నంలో పగటి సమయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే జన్మించినటువంటి ఈ పర్వదినాన్ని శ్రీరామనవమిగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వాళ్ళు మరణించే కాలంలో సాక్షాత్ పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వాళ్ళ చెవిలో చెప్తారు అని కూడా అంటూ ఇతిహాసాలు చెప్తున్నాయి. అండ్ కంచర్ల గోపన్నగా పేరు పొందిన శ్రీరామదాసు కూడాను శ్రీరామ మధు మధురమైనటువంటి ఆ గానాన్ని అలా పాడుతూ శ్రీరామనవమి రోజున మనము అంటే ఆ రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రామ అన్నటువంటి ఆ నామం మన నోరు తెరిచి లోపల నుంచి ఆ సౌండ్ ఏదైతే వస్తుందో అది ఎంతో ఒక ఏమంటారు దాన్ని ఒక పాజిటివ్ ఆరాని క్రియేట్ చేస్తుందంట. ఇలా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించి, అవన్నీ కూడా చెప్తాను బట్ ఈ చిన్న విరామం తర్వాత.
Now you are listening to my media, the voice of India.
My media YouTube channel. Technology entaga edigindi visa mooda teeyadam modalu visa application nimpadam varaku okkati emiti pratidi arati pandu valichi chethilo pettinattu cheppe YouTube lo mind media karyakramalni kuda ponduparcharu. Current affairs, technology, cinemalu, aadhyatmikata ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మనం శ్రీరామనవమి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటున్నాం. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసి నక్షత్రం, గురువారం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అండ్ ఇవన్నీ ఇవాళ కూడా. సో అందుకని ఇంకా అసలు మామూలుగా కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ ప్రశస్తమైంది. 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో మళ్ళీ పట్టాభిషిక్తుడైంది కూడా ఇదే రోజున అంటారు. అయితే రామ అనే 2 అక్షరాలు అదొక రమ్యమైన పదం. మామూలుగా అంటూ ఉంటారు కదా రామనామం జపించని జిహ్వ జిహ్వ కాదు అని. శ్రీరామనవమి పండగని భారతీయులంతా మంచి పవిత్రంగా భావించి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా అటు పట్టణాల్లో కానీ ఇటు పల్లెల్లో కానీ జరుపుకుంటూ ఉంటారు కదా. వీధంతా కూడాను పందిళ్ళు వేస్తారు, చలువ పందిళ్ళు. ఎందుకంటే ఆ రోజున అసలు ఎక్కడ మీరు చూస్తున్నా కూడాను మొత్తం తాటాకు పందిళ్ళు వేయడము, అరటి పళ్ళు అంటే ఆయనకి ప్రీతికరం, సో అరటి పళ్ళతో నివేదన తప్పనిసరి. ఇళ్లలో కూడా యథాశక్తి రాముడిని పూజించి వడపప్పు పానకం నైవేద్యం పెట్టి అందరికీ పంచుతాం కదా. అలాగే అన్నదానం ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. గ్రామాల్లో కూడాను పేద ధనిక భేదాలు లేకుండా అందరూ ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. అలాగే కళ్యాణం గనక చేయిస్తే సకల శుభాలు కలుగుతారని కూడా చాలామంది ఆ రోజున కళ్యాణానికి శక్తి మేరకి వాళ్ళు ఇస్తూ ఉంటారు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించడం, అప్పటికే రాక్షసులైనటువంటి రావణాసురుడు, తర్వాత ఇంకా అంటే ఒక్కళ్ళని కాదు మనలో ఉండేటటువంటి చెడుని కూడాను అలాగే దురిమినటువంటి వ్యక్తి, బంధాలను ఎలా గౌరవించాలి కాపాడాలి అనేవి. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ రేపు పిల్లల్లో తల్లిదండ్రులతో ఎదురు మాట్లాడటము, లేకపోతే వాళ్ళని పట్టించుకోకపోవడము ఇలాంటివి ఉన్న సమయంలో ఇట్లాంటి కథలు చెప్పడం నిజంగా చాలా అవసరం. ఎందుకంటే రాముడు వాళ్ళ నాన్న లేదా వాళ్ళ అమ్మ ఎంత చెప్తే అంత అన్నట్టుగా వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. సో తల్లిదండ్రులని ఎలా గౌరవించాలి అనేటటువంటి విషయం దగ్గర నుంచి మొదలు పెడితే, బంధాలను ఎలా గౌరవించాలి ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. అది అసలు సాధారణంగా ప్రతి మనిషికి కూడాను ఒక ఇదిగో ఇది నాకు ప్రయారిటీ ఇది కాదు అని కొన్ని లిస్ట్ ఉంటుంది. అలా ఏం లేకుండా నా ప్రయారిటీ ఖచ్చితంగా నా ఫ్యామిలీయే అని చెప్పినటువంటి వ్యక్తి, ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి అనడానికి అబ్బో అదంతా రామరాజ్యంలే అని అంటారు. అంటే అంత చక్కగా సుపరిపాలన చేసినటువంటి వ్యక్తి, అంటే ఒక రాజుగా, ఒక బిడ్డగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, అన్ని విధాల ఒక మనిషి, పరిపూర్ణమైనటువంటి ఒక మనిషి ఎలా ఉండాలని చూపిస్తే ఆయనను చూపించవచ్చు. పుంసాం మోహన రూపాయ అంటారు. అంటే పురుషులే చూస్తే ఒక అట్రాక్టివ్ ఫీలింగ్ వచ్చేంత ఇదిగా ఉంటాడట రాముడు. అది నాట్ జస్ట్ అంటే ఫిజికల్గా రూపం చూస్తేనే కాదు, ఆయనలో ఉన్నటువంటి ఆ సద్గుణాలు, ఆయనలో ఉండేటువంటి ఆ పాజిటివ్ ఆరా, ఇవన్నీ కూడాను. సో మనిషిని మనిషిగా ఎలా గౌరవించాలి, మనిషి అనే కాదు మూగ జీవాల్ని సైతం. అలాగే అంటే మామూలుగా రాజులు అనగానే ఓ అసలు హంటింగ్ వాళ్ళ ఇదిగా ఉంటుంది, అలా లేకుండా అందరినీ సమానంగా చూడటము, దయాగుణం ఎక్కువగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మనకు ఆయనలో కనపడుతూ ఉంటాయి. సీత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, సీతారామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు, ఇలా మొత్తం ఒక ఫ్యామిలీ పిక్చర్ ఉంటుంది కదా, ప్రతి వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ పటాన్ని పెట్టి ఎంతోమంది ఈ రోజున పూజ చేస్తూ ఉంటారు. రామ అష్టోత్తరం కానీ, శ్రీరామరక్షా స్తోత్రం కానీ, రామాష్టకము, రామ సహస్రము, శ్రీమద్ రామాయణము, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో ఏదో ఒకటి ఆర్ అన్ని కుదిరితే చదవడము, అండ్ శ్రీరామాలయానికి వెళ్ళడము ఈ రోజున ఎక్కువగా వాళ్ళు చేస్తూ ఉంటారు జనాలు. అండ్ అట్లాగే అక్కడ తలంబ్రాలు పోసిన తర్వాత దాంట్లో నుంచి రెండు అక్షింతలో ఒక ముత్యమో ఏదో ఒకటి తెచ్చుకోవడం ఆనవాయితీ, అది మన పూజామందిరంలో పెట్టుకుంటూ ఉంటారు. దేవాలయాల్లో కూడా పంచామృతంతో అభిషేకం చేయడము, తర్వాత ఇలాంటివన్నీ అంటే సీతారామ కళ్యాణం ఆబ్వియస్గా జరుగుతుంది ఆ రోజున. అవి కాకుండా మధ్యాహ్నం 12 గంటలకే పూజ చేయాలి నవమి రోజు. ఇంకా వేరే ఏ ప్రశస్తమైన దినాల్లో కూడా మనకి ఇలాంటి ఒక ఆచారం కనపడదు. ఓన్లీ అంటే మామూలుగా మీరు గమనిస్తే అదేంటి, అటు ఇటు కాకుండా మధ్యాహ్నం పూట పూజ చేస్తామని అంటారు, కానీ నవమి రోజున మధ్యాహ్నమే పూజ చేయాలి. ఆ రోజు పానకం, వడపప్పు ప్రాముఖ్యత కూడా అంటే ఎందుకు పెడతారు అనే విషయం మీద కూడాను, దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఎండాకాలం కాబట్టి మనుషులు కొంచెం చల్లగా ఉంటారు, కొంచెం చల్లదనం చలవ చేస్తుంది బాడీకి అన్న ఉద్దేశంతో ఆరోగ్యము, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని ఇవన్నీ కూడాను పెడుతూ ఉంటారు. వసంత ఋతువులు యముడి కోరల్లాంటివిట, ఇది దేవి భాగవతంలో చెప్పినటువంటి పోలిక. ఆ ఋతువులో వచ్చే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్లు, అంటే సీజన్ చేంజ్ స్విచ్ ఓవర్ అవుతూ ఉంది కదా, అంటే వింటర్ నుంచి శరద్ ఋతువు నుంచి వసంత ఋతువుకి వచ్చినప్పుడు ఈ మిరియాలు, యాలకులు ఇవన్నీ కూడాను ఏంటంటే గొంతు కొంచెం గరగరలాడుతున్నా, లేకపోతే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, అవన్నీ కూడా ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి. ఒక పర్ఫెక్ట్ మందులా పనిచేస్తుంది పానకం. అండ్ పానకం విష్ణువుకి ప్రీతికరం. పెసరపప్పు శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. సో ఈ పెసరపప్పుని వడపప్పు అని కూడా అంట. అంటే మండుతున్న ఎండల్లో వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం అంట. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైంది. అందుకే ఈ రెండింటిని ఖచ్చితంగా నైవేద్యంగా పెడతారు. అలాగే ఈ ఇవాల్టి రోజున కళ్యాణము మామూలుగా గుడికి వెళ్ళి చూసినా చూడకపోయినా కూడాను టీవీల్లో చూసినా లేదు కనీసం ఆ పటానికి దండం పెట్టుకున్నా కూడా చాలా మంచిది. మామూలుగా లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తుంటే మనకు కొంచెం రాగానే వై మీ ట్రై సమ్మన్ ఎల్స్ అన్న టైప్లో మనం అర్రే నాకే ఎందుకు ఎప్పుడు కష్టాలు వస్తాయి అన్న టైప్లో మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే పాప ఆయన లైఫ్లో చూసుకుంటే కనుక చాలాసార్లు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు ఆయన సీతమ్మ వారు అందరూను. కానీ ఏ రోజు కూడా నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చినాయని ఆయన ఏ రోజు అనుకోలేదు. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత స్ట్రాంగ్గా నిలబడాలి అనేటటువంటి ఒక లెసన్ కూడా మనం నేర్చుకోవచ్చు. ఒక పాజిటివిటీ లైఫ్ పట్ల అండ్ ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండడం, అది ఇంకా ఎంత భయంకరమైనదైనా సరే ఎస్ ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అని, ఇలాంటివన్నీ కూడాను మనం నేర్చుకోవచ్చు. అసలు సీతారామ కళ్యాణమే ఒక ఏమంటారు అందరికీ అంటే లోక కళ్యాణంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఒక జీవన హేతుకం అది, సకల దోష నివారణం, సర్వ సంపదలకి నిలయం. శ్రీరామచంద్రుడి క్షేత్రాల్లో అత్యంత వైశిష్ట ప్రాధాన్యత కలిగినటువంటిది భద్రాచలం. భద్రుడు అనగా రాముడు అని, అచలుడు అంటే కొండ అని, అందుకే రాముడు కొండపై నెలకొని ఉన్నాడు కాబట్టి ఆ దివ్యధామాన్ని భద్రాచలం అంటారని చెప్తున్నాయి పురాణాలు. తన వనవాస జీవితం అంతా అక్కడ గడపడం వల్లే ఆ పుణ్యక్షేత్రం అంత ప్రసిద్ధి చెందిందని కూడా చెప్తూ ఉంటారు. ఇక కోదండరామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాకుండా సకల లోకాల నుంచి దేవతలు కూడా వచ్చి దీవిస్తారని ఒక ప్రతీతి. పట్టాభిషేకం సమయంలో అందరూ చూసి, అసలు ఎందుకంటే ఆయన పట్టాభిషేకం చూస్తున్నప్పుడు అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మాట తప్పనివాడు, ధర్మం తప్పనివాడు, సత్యపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, మాతృ పితృ భ్రాతృ వాక్యాలని గౌరవించేవాడు, సదాచారం నిగ్రహం సర్వసు సద్గుణాలు మూర్తి భవించినటువంటి దయార్ద్ర హృదయుడు, ఇలాంటి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఆయన్ని మనము అంతలా కొలుస్తాం. ఒక మనిషి భగవంతుడు అవ్వాలి అని అంటే ఏదో దిగి రావక్కర్లేదు, ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలే ఆ ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తాయి, ఇంకొకళ్ళు దాన్ని గుర్తించేలా చేస్తాయి. అలాంటి ఎన్నో సద్గుణాలు కలిగినటువంటి శ్రీరాముడి చరిత్ర మన అందరికీ చాలామంది తెలిసి, ఇప్పుడు పైగా దూరదర్శన్లో కూడా వస్తుంది, మళ్ళీ రామాయణం మహాభారతం ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవాల్టి రోజున ఈ ప్రాముఖ్యతని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం మనందరికీ కూడాను శుభదాయకం. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటాను, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
రామని నామమే తోరుతిరా, రామని నామమే తోరుతిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామని నామమే తోరుతిరా, పాలు నీ గడల కన్నా పంచదార జిలకల కన్నా, శ్రీరామని నామమే తోరుతిరా, పాలు నీ కడల కన్నా కిరకల కన్నా, శ్రీరామ శ్రీరామ నీ నామమే తోరుతిరా. కందన పుంజితమావంతు, కందన పుంజితమావంతు, తప్పులు చేయుతమావంతు, కందన పుంజితమావంతు, పాపం చేయుతమావంతు, దయ చూపించడలేని సంతు, శ్రీరామ ఓ శ్రీరామ నీ నామమే తోరుతిరా,
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం బళారవి చిత్రం కార్యక్రమానికి. మీకు గుర్తుందో లేదో కానీ ఒక 6-7 ఏళ్ల క్రితము, అంటే సే అరౌండ్ జూలై ఆ టైంలో 2014, యా, అప్పుడు ఏమైందంటే కోల్కతా ఉన్న ఇండియన్ మ్యూజియంలో పనిచేసేటటువంటి ఒక సైంటిస్ట్, చీఫ్ హెరిటేజ్ కన్సర్వేటిస్ట్, ఒక 35 ఇయర్స్ డాక్టర్ సునీల్ ఉపాధ్యాయ్ జూలైలో కనపడ్ల. కోల్కతాలో ఉన్న ఒక పోష్ కాలనీలో ఆయన స్విస్ పార్క్ ఏరియాలో ఫ్లాట్లో నివసించే ఆయన ఆ వేళ సాయంత్రం 7 గంటలకి ఓ పుస్తకం చదువుతూ ఏదో జస్ట్ మాల్ నైట్ డ్రెస్లో హవాయి చెప్పులతో అలా బయటికి వెళ్ళారు. అదే కాంప్లెక్స్లో ఉంటున్నటువంటి తన కజిన్ ఇంట్లో కూడా ఏమీ చెప్పలా, ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి వేరే అబౌట్స్, నేను బయటికి వెళ్తున్నాను, లేదా నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏం చెప్పలేదు. ఆ తర్వాత తిరిగి రాలా. ఓ నెల దాటిన ఆచూకి తెలియలా. కిడ్నాప్ చేస్తాము, ఇంత ఇస్తే వదులుతాము, ఇలాంటి ర్యాన్సమ్ కాల్స్ కూడా ఏం రాలేదు. పోనీ ఇంకేమన్నా వేరే అన్నా శత్రువులు ఉన్నారా, అవి ఇవి అంటే అవి కూడా ఎక్కడ అసలు ఎన్ని రకాల దర్యాప్తు చేసినా కొన్నాళ్ళ వరకు తెలియలేదు. సైంటిస్ట్ మాయమయ్యారు అనగానే మనం సాధారణంగా ఏమనుకుంటామా, ఏదో ఒక ఇది కనిపెట్టుంటాడు, దాని ఫార్ములా కోసం అయి ఉంటుంది, ఆ ఫార్ములా దొరకపుచ్చుకొని ఎలాగైనా సరే అంతర్జాతీయ ముఠా వాళ్ళు కోట్ల కోట్లు గడిస్తారు అని ఈ టైప్లో ఒక సినిమాటిక్ సీన్ని ఊహించేసుకుంటూ ఉంటాం. మరి ఇలా ఒక మ్యూజియం ఉద్యోగంలో అలాంటి నేరాలకి, ఇండియన్ మ్యూజియంలో పనిచేసే వ్యక్తికి తావెక్కడ ఉంటుంది కదా. ఎందుకంటే మ్యూజియం అనగానే మనకు అన్నీ కూడాను అదేంటి, పురాతన తవ్వకాల్లో దొరికిన సగం విరిగిన శిల్పాలు లాంటివే గుర్తొస్తాయి. మొక్కు విరిగిన రాతి విగ్రహాలు, అంచుపగిలిన మట్టి కొండలు, తర్వాత వంగిపోయిన తుప్పుకత్తులు, ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. వీటికి అసలు తాళాలేయడమే దండగంటే వాచ్మెన్లను పెట్టడం ఇంకా దండగ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఎట్ ఆల్. ఎస్, మ్యూజియం అని అన్నప్పుడు మన పాస్ట్ లైఫ్కి సంబంధించి మన ఆన్సిస్టర్స్ వాళ్ళందరూ ఏం చేశారు, ఏం వాడారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇలాంటివన్నీ కూడాను మనకు తెలుస్తాయి. సో అలాంటి పాత వస్తువులకి, కళాత్మక సామాగ్రికి చాలా విలువ ఉంటుంది. కోహినూర్ సంగతే తీసుకోండి. మనం అన్నాళ్ళు ఎందుకు పాకులాడాము, మన దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయారని మనం ఎందుకు అంత బాధపడ్డాము? అదేమి అంటే, అఫ్కోర్స్ అది వాల్యూ ఉంటుంది, అది డైమండ్ కాబట్టి ఇవన్నీ ఏమో అంత అన్ని చోట్ల అట్లాంటి ఒక వాల్యుబుల్ థింగ్స్ ఉండవు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ మ్యూజియం అనేసరికి ఏంటంటే ఎంత పాతది అంత వాల్యుబుల్, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే కొన్ని జోకులు కూడా వస్తుంటాయి చూడండి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని అంటే ఒక ఆర్కియాలజిస్ట్ని పెళ్లి చేసుకోవాలి లేదా మ్యూజియంలో పనిచేసే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకైతే ఎంత పాత పడుతూ ఉంటే భార్య అంత నచ్చుతూ ఉంటుంది, అంత వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి అని ఒక జోక్ కూడా ఉంది. సో ప్రపంచం మొత్తం కూడాను మ్యూజియంని ఏదో పురాతన వస్తువులకి, కళాత్మక సామాగ్రికి అలా ఏదో ఉంచడానికి ఒక రూమ్ లాగా కాకుండా కొంచెం మంచి విలువ దానికి ఎక్కువగా వాళ్ళకి ఉంటుంది. భారతదేశం గురించి ఆసక్తి పెరిగిన కొద్దీ ఆ కళా సంపదకి, ఆ వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని గిరాకీ ఉంది. అందుకని వాటిని మ్యూజియంస్ నుంచి తొలగించి, ఆర్ రాదర్ దొంగిలించి అని చెప్పొచ్చు కరెక్ట్గా, చాటుగా విదేశాలకు తరలించే వాళ్ళు ఎక్కువైపోయారు. వస్తువులు తరిగిపోతే అనుమానం వస్తుంది కాబట్టి నకిలీవి తయారు చేసి అసలైన వాటి స్థానంలో వాటిని పెట్టి అసలైనవి దొంగతనం చేస్తున్నారు. ఇవి చూస్తే అసలేనేమో అనిపించేటట్టుగా నకిలీవి తయారు చేయాలి అని అంటే రోజులు తరబడి అసలుది ఏదైతే ఉందో దాని ఐదర్ ఆ పెయింటింగ్ కావచ్చు లేదా ఆ శిల్పం కావచ్చు దాన్ని స్టడీ చేసే అవకాశాన్ని కల్పించాలి. అంతే కదా, ఊరికినే వెళ్ళిపోయి ఓ ఫోటో తీసుకున్నా ఓకే ఇదే ఇదే చేసేద్దాం అని అనుకుంటే కుదరదు. దానికి అంత ఇర్రీప్లేసబుల్గా తయారు చేయాలి అంటే ఇంకా సెకండ్ టు నన్ అన్నట్టు ఉండాలి. అది ఇదే అసలు ఏది ఒరిజినల్ ఏది నకిలీ అని తెలుసుకోవడానికే తెలియకుండా ఉండాలి, తెలుసుకోవడానికి టైం పట్టడం ఇలాంటివి ఏమి ఉండవు ఇంకా. సో 200 BC నుంచి ఉన్నటువంటి పురాతన వస్తువులు కలిగినటువంటి కోల్కతా మ్యూజియం ఉద్యోగుల్లో కొంతమంది అలాంటి అవకాశాలు కల్పించి ఇలాంటి దొంగతనాలకి సహకరిస్తున్నారట. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ 150th జయంతి సందర్భంగా 2011 మార్చిలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒరిజినల్ పెయింటింగ్స్ అంటూ ఇండియన్ మ్యూజియం గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కాలేజీ ఆవరణలో ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేసింది. ఇవన్నీ డూప్లికేట్వి, చాలా తెలివిగా వీటిని అన్నిటినీ అనుకరించారు, ఇవి నిజమైనవి కావు అని చెప్పి కొంతమంది అన్నారు. పోనీ అలా అన్నవాళ్ళు ఏమన్నా పోనీ అనేసి ఊరుకున్నా ఓకేలా ఇవి మనకి పనికొచ్చేవి కాదని అనుకున్నారా? కాదు. ఒరిజినల్స్ ఎక్కడొక్కో దాటించేసి డూప్లికేట్స్ని ప్రదర్శనకు పెట్టడం ద్వారా ఇవే ఒరిజినల్ అని భ్రమ కల్పిద్దామని చూస్తున్నారు. మ్యూజియంలో ఉన్నటువంటి హయ్యర్ ఆఫీషియల్స్ ప్రమేయం లేకుండా ఇదంతా జరగదు, దీని మీద విచారణ చేపట్టాలి అంటూ ప్రముఖ శిల్పి తపస్ సర్కార్ కోల్కతా హైకోర్టులో ఒక పిల్ వేశారు. ఇలాంటి సంఘటనల వల్ల మ్యూజియంలో ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి అని అప్పుడు తెలిసి ఇక ఇప్పుడు వి షుడ్ పుల్ అవర్ సాక్స్ అప్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇక సునీల్ గురించి చెప్పాలి అంటే అతను ఉత్తరప్రదేశ్కి చెందినవాడు, చాలా తెలివైనవాడు, కష్టపడి నిజాయితీగా పనిచేసే వ్యక్తి, పైకి వచ్చాడు. అక్కడికి వచ్చే ముందు ఢిల్లీ మ్యూజియంలో పనిచేశాడు. ఢిల్లీ మ్యూజియంలో అంటే ఇదే సేమ్ క్యూరేటర్ లాగా. ఇక్కడ ఈ మధ్య రిపేర్ పనులు అవి జరుగుతుంటే సీలింగ్ సరిగ్గా జరగలేదని సునీల్ కాంట్రాక్టర్ మీద కోపడ్డాడు. కోట్లు లంచాలు ఇచ్చి కాంట్రాక్టర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇలాంటి హెచ్చరికలను ఏమన్నా లెక్క చేస్తాడా? సరలే అన్నట్టు లైట్ తీసుకున్నాడు. ఇలాంటివి ఇంకా కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయని పసిగట్టి గవర్నమెంట్ని ముందుగానే హెచ్చరిద్దామని విజిల్ బ్లోవర్ పాలసీ టైప్లో ఒకటి ట్రై చేశాడు. ఇది అతని సహచరులు కొందరు అన్నటువంటి కథ. అయితే అది ముందే పసిగట్టిన వాళ్ళు మాయోపాయంతో అతన్ని మాయం చేశారని అనుమానాలు వచ్చినాయి. కిడ్నాప్ చేస్తే ఇలాంటి అనుమానాలు అవన్నీ వస్తాయని తెలుసు, అందుకని మెంటల్గా హెరాస్ చేశారు, ఒత్తిడి భరించలేక తనంతట తానే ఎక్కడికో వెళ్ళిపోయేలా చేశారని ఇంకొందరు అన్నారు. సునీల్ ఆరోగ్యం బాగాలేదన్న మాట వాస్తవమే, కానీ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుంటే అతని కజిన్ కార్డియాలజిస్ట్ దగ్గరికి 1 జూలై తీసుకెళ్ళాట. ఆయన కొన్ని మందులు అవి రాసిచ్చి బెడ్ రెస్ట్ తీసుకోమన్నట్ట. 4 జూలై వచ్చి ఇంకొన్ని టెస్టులు చేయించుకోమన్నట్ట. 3rd రోజు ఈయన మాయమయ్యాడు. టెన్షన్స్ భరించలేక వైరాగ్యంతో సునీల్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు అని కూడా అన్నారు అప్పట్లో. పైగా అతను వివేకానంద భక్తుట్ట. మేబీ ఆయనలాగా సన్యాసం అవుదాం అనుకున్నాడేమో మరి తెలియదు కానీ. ఇంతకీ టెన్షన్స్ ఎందుకు అంటే ఆ మధ్య మ్యూజియంలో సంఘటన జరిగిందట. లయన్ క్యాపిటల్ అనే ఒక ప్రాచీన శిల్పం ఒక దాన్ని షిఫ్ట్ చేస్తూ ఉంటే పని వాళ్ళ అజాగ్రత్త వల్ల అది కింద పడి విరిగి ముక్కలైపోయిందట. దాని మీద కేంద్ర శాఖ విచారణ జరిపించిందని, తప్పు సునీల్ మీద నెట్టడంతో కృంగిపోయాడని కూడా కొందరు అన్నారు. అతను డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ ఆశిస్తే అది రాకపోవడంతో బాగా డిప్రెషన్కి లోనయ్యాడని ఇంకొందరు అన్నారు. మ్యూజియం డైరెక్టర్ని అడిగితే ఆ పోస్ట్కి అసలు అప్లయే చేయలేదని ఆయన అన్నాడు. లయన్ క్యాపిటల్ విషయంలో విచారణ కమిటీ అందరినీ సామూహికంగా తప్పుబట్టింది తప్ప ఏ ఒక్కళ్ళ మీద ఇండివిజువల్గా బ్లేమ్ వేయలేదు అని చెప్పారు. బయటికి మామూలుగా వెళ్ళి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే ఎవరైనా వీధిలో ఉన్నవాళ్ళు ఆసుపత్రిలో చేర్పించి ఉండవచ్చు అనే అంచనా మీద కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ అసలు కోల్కతాలో ఉన్న ఆసుపత్రులన్నీ గాలించారు. కనపడకపోవడంతో కోల్కతా మ్యూజియంలో ఉన్నటువంటి కొలీగ్స్, అతను చదువుకున్న ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కలిసి ఫేస్బుక్ ఓపెన్ చేసి అతని గురించి ఏమన్నా న్యూస్ దొరికిందేమో అని ఓ అసలు ఫుల్ వెతికారు. అలా ఒక మిస్టరీ జరిగిందన్నమాట. మనకి సాధారణంగా ఎవరైనా కనపడట్లేదు అని అంటే అర్జెంటుగా అది ఎంత తొందరగా మనం కేసు వీళ్ళు సాల్వ్ చేస్తారు ఏంటని ఇట్లాంటివి ఎన్నో వస్తాయి కదా. ఇలా మ్యూజియం వాళ్ళ మ్యూజియంలో పనిచేసే వాళ్ళని కూడా ఇలా కిడ్నాప్ చేస్తారు ఆర్ కనపడకుండా పోతారు అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఇదండి ఇవాళ చిత్రం బడారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బడారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ in the following program either expressed or implied are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Ramuni avataram ravi kula somuni avataram Ramuni avataram ravi kula somuni avataram జన జనావన ధర్మాకారం దుర్జన హృదయ విదారం రాముని అవతారం దాతరధిగ శ్రీకాంతుడు వెలయు కౌసల్యా సతి తపము ఫలించు జన్మిల్తురు సహజాతులు మూవురు జన్మిల్తురు సహజాతులు మూవురు లక్ష్మణ శత్రుఘ్న భరత రాముని అవతారం రవి కుల సోముని అవతారం చదువులు నేరు తుమిష చేత చాపము దాలిచి చేత విశ్వామిత్రుని వెను వెంట యాగము కావగ తను నంట అంతము జేయున హల్యకు శాపము అంతము జేయున హల్యకు శాపం ఒసగును సుందర రూపం రాముని అవతారం రవి కుల సోముని అవతారం ఓ జనకుని మనసున భయమో దారుని కన్యా సంశయమో ధనుజులు కలగను సుఖ గోపురమో ధనుజులు కలగను సుఖ గోపురమో విరిగెను మిథిలా నగరమున రాముని అవతారం రవి కుల సోముని అవతారం కపట నాటకుని పట్టాభిషేకం కలుగును తాత్కాలిక శోకము భీకర కానన వాసారంభం లోకోద్ధరణకు ప్రారంభం భరతుని కోరిక తీరుచు కోసం పాదుకల సగే ప్రేమావేశం భరతుని కోరిక తీరుచు కోసం పాదుకల సగే ప్రేమావేశం నరజాతికి నవ నవ సంతోషం గురుజన సేవకు ఆదేశం రాముని అవతారం రవికుల సోముని అవతారం అదిగో చూడుము బంగారు జింక అదిగో చూడుము బంగారు జింక హరనయనాగ్ని పరాంగన వంక అరిగిన మరణమే నీకింకా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానర కుల పుంగవ హనుమా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానర కుల పుంగవ హనుమా ముద్రిక కాదిది భువన నిదానం ముద్రిక కాదిది భువన నిదానం జీవన్ముక్తికి సోపానం జీవన్ముక్తికి సోపానం రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ సీతాశోక వినాశనకారి లంకా వైభవ సంహారీ అయ్యో రావణ భక్తాగ్రేసర అమరం బౌనిక నీ చరిత సమయును పరసతిపై మమకారం వెలయును ధర్మ విచారం రాముని అవతారం రవికుల సోముని అవతారం రాముని అవతారం రవికుల సోముని అవతారం
రావణుని వధించి ఘనకీర్తి జగతి నించి రావణుని వధించి ఘనకీర్తి జగతి నించి పాపముల హరించి పువినల్లగా చునట్టి రామ రామ శరణం భద్రాద్రి రామ శరణం రామ రామ శరణం
రారమాయింటి దాకా రామ రమ ఇంతిదాక ప్రభువీర సుకుమార మృకద రమ ఇంతిదాక రఘువీర సుకుమార మృకద రమ ఇంతిదాక రాధ కుమార రాధ కుమారనూ నేలు ఓ రామాయక రఘువీర సుకుమార దిక్కునివను తెలిసినను బ్రోవ దిక్కునివను తెలిసినను బ్రోవ రఘున రాము కరుణను మీదే దిక్కునివను తెలిసినను బ్రోవ రఘున రాము కరుణను మీదే జికి ఉన్నదల్ల మనసిదివోయిక జికి ఉన్నదల్ల మనసిదివోయిక జిగిగుణదల్లవరదివోయికీజాగతాయుని భాగ్యమారరమాయంతిదాక రఘువీర సుకుమార మృకదరమాయంతిదాక
హరే హరే రామ్ సీతారాం అంత ఇంతే ఆత్మారాం అంతు తెలియని మొండి కటాలకు ఎంత చెప్పినా గోచరం అరే ఏమి చెప్పినా గోచరం ఉన్న వరకు తిని కృష్ణారామని ఊరకుండునది ఇల్లాలు బాదారుకెక్కనిదే ఇల్లాలు ఉన్నవి లేనివి వరుల నెత్తిపై రుత్త చూతున్నది గొడ్రాలు బహురత్తి చేయున్నది గొడ్రాలు హరే హరే రామ్ సీతారాం అంతా ఇంతే ఆత్మారాం అంతు తెలియని మొండి కటాలకు ఎంత చెప్పినా గోచరం హరే ఏమి చెప్పినా గోచరం అత్త కూడ ఒక ఇంటి కోడలను అర్థమెరిగినది ఇల్లాలు గూఢార్థమెరిగినది ఇల్లాలు పాపందలతక పరుల పిట్టలను బాధ పెట్టునది గొడ్రాలు రంపాన రాయునది గొడ్రాలు హరే హరే రామ్ సీతారాం అంతా ఇంకే ఆత్మారాం అంతు తెలియని మొండి కటాలకు ఎంత చెప్పినా గోచరం హరే ఏమి చెప్పినా గోచరం అత్త మాట ఏ వేదాక్షరమని ఆలకించున్నది కోడలు ఎదురాడకుండునది కోడలు అత్త మాట ఏ వేదాక్షరమని ఆలకించున్నది కోడలు ఎదురాడకుండునది కోడలు ఒక మాట అంటే పది వర్తిస్తూ ఉరిమి చూతున్నది తోడేలు అపహంకరించున్నది తోడేలు హరే హరే రామ్ సీతారాం అంతా ఇంకే ఆత్మారాం అంతు తెలియని మొండి కటాలకు ఎంత చెప్పినా గోచరం హరే ఏమి చెప్పినా గోచరం